ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। कृष्णाय वासुदेवाय, देवकी नंदनाय च, नंदगोपकुमाराय, गोविंदाय नमो नमः। नमः पंकजनाभाय, नमः पंकजमालिने, नमः पंकजनेत्राय, नमस्ते पंकजांग्रये, मूकां करोति वाचालं, पंगुं लंगयते गिरें, यत्कृपातमहं वंदे श्रीगुरुं दीनतारिणं परमानंदमाधवं श्रीचैतन्यईश्वरं वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं।
भगवद्गीता यथातथमु అధ్యాయం పేరు భగవద్విజ్ఞానము. భగవద్విభూతి అనేటువంటి అధ్యాయం నుంచి 8వ శ్లోకం చర్చించుకుంటున్నాం.
అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం భూదాభావ సమన్వితాః.
ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః.
శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణీ నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణీ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.
జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. So we are reading from Bhagavad Gita as it is, chapter 10, chapter entitled The Opulence of the Absolute, text 8. So ee shlokamlo bhagavantudu em telichestunnadu ante tane yokka nijamaina atvanti sthanani bhagavantudu yokka sthanam ela untundi, bhagavantudu entati goppa vaadu, aayana etla ఈ భౌతిక ఆధ్యాత్మిక జగత్తులకి అన్నిటికీ కూడా ఎట్లా భగవంతుడు మూలాధారమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క శ్లోకంలో తెలియజేస్తున్నాడు. ఇంకొక శ్లోకం కూడా ఉంది భగవద్గీతలో, మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ అనేటువంటి శ్లోకంలో కృష్ణుడు ఏం తెలియజేస్తున్నాడు, మొత్తము ఏదైతే ఉందో ఇదంతా కూడా నా నుంచి ఉద్భవిస్తూ ఉంది. ఆధ్యాత్మిక జగత్తు కావచ్చు, భౌతిక జగత్తు కావచ్చు, ఇదంతా కూడా నా నుంచి ఉద్భవిస్తుంది. నాకన్నా మించినటువంటి సత్యం గాని, నాకన్నా మించినటువంటి వ్యక్తి గాని ఎవరు లేదు అని భగవంతుడు చాలా స్పష్టంగా ఇక్కడ నిర్ధారిస్తూ ఉన్నాడు. సో మనము ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి ఒక పెద్ద సంశయం అనేటువంటిది ఉంది. ఎవరు నిజమైనటువంటి ప్రభు? అందరేమో కొన్నిసార్లు శివుడు అని కొంతమంది అంటారు, కొంతమంది బ్రహ్మ అని అంటారు, కొంతమంది వినాయకుడు అంటారు, అందరూ రకరకాలైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు. అయితే మనము శాస్త్రాల నుంచి మనం చక్కగా అర్థం చేసుకోవాలి భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడి యొక్క స్థానం ఎలాంటిది, ఆయన యొక్క లక్షణాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఈరోజు మార్నింగ్ ప్రభుపాద వారు ఏం చెప్తున్నారంటే, భగవంతుడు అనేటువంటి ఒక వ్యక్తిని ఎలా నిర్ధారిస్తామంటే, ఏదైనా మీరు ఉదాహరణకు మన దగ్గర ఏదైనా ఒకటి ఉందనుకోండి, బంగారం కానీ వెండి కానీ లేకపోతే ఇంకేదైనా మనకు చాలా విలువైనటువంటి వస్తువులు మన దగ్గర ఉంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ దాన్ని టెస్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఈ కొదవ పెట్టేటువంటి దుకాణాలు ఉన్నాయి కదా, బంగారం తీసుకుంటే మీరు అక్కడ దుకాణంలో కొదవ పెట్టేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పరీక్షిస్తారు. కొన్ని ఈ యొక్క రసాయనాలు ఉపయోగించి అది నిజమైనటువంటి బంగారమా లేకపోతే నకిలీ బంగారమా అని కొన్ని పరీక్షలు చేస్తారు. ఆ పరీక్షలు చేసినప్పుడు అది నిర్ధారణ అయిపోతుంది, ఓ అది మంచి బంగారమా లేకపోతే ఊరికేనే నకిలీ బంగారమా అనేది. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలో మనం భగవంతుడిని నిర్ధారించాలంటే, భగవంతుడు అంటే ఆయనకు ఒక రూపం ఉంది, ఆయన కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఆయన కొన్ని దివ్యమైనటువంటి గుణగణాలు ఉన్నాయి, దాన్ని మనం తెలుసుకొని దాని ప్రకారం మనం భగవంతుని అంగీకరించాలి. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని మనం భగవంతుడిగా మనం అంగీకరించకూడదు. భగవంతుడు అనేటువంటి వ్యక్తి చాలా చాలా ఏదో చౌకగా మనము తీసిపోవేసేటువంటి ఒక సాధారణమైనటువంటి పదం కాదది. భగవాన్ అంటే సంస్కృత భాషలో చాలా చాలా గాఢమైనటువంటి అర్థంతో కూడుకున్నటువంటి అర్థం. భగవాన్ అని అంటే షడైశ్వర్యాలు సంపూర్ణంగా కలిగినటువంటి వ్యక్తి. షడైశ్వర్యాలంటే ఆయన అసాధారణమైనటువంటి శక్తిని కలిగి ఉంటాడు, అసాధారణమైనటువంటి సంపదను కలిగి ఉంటాడు, అసాధారణమైనటువంటి కీర్తిని కలిగి ఉంటాడు, అసాధారణమైనటువంటి ధనాన్ని కలిగి ఉంటాడు, అసాధారణమైనటువంటి జ్ఞానము, అసాధారణమైనటువంటి అందము, అసాధారణమైనటువంటి వైరాగ్యం కలిగి ఉంటాడు. ఇది భగవంతుడికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణాలు. ఈ లక్షణాలు అన్నిటినీ మనము ఎవరికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయంటే అది కేవలం కృష్ణుడికి మాత్రమే, భగవంతుడికి మాత్రమే ఈ లక్షణాలన్నీ కూడా సూట్ అవుతాయి. జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి. సో ఈ లక్షణాలన్నీ ఎవరికి పక్కాగా పరిపూర్ణంగా ఎవరికి సూట్ అవుతాయంటే అది కేవలం కృష్ణుడికి మాత్రమే సూట్ అవుతుంది. సో అదే ఈ శ్లోకంలో కూడా భగవంతుడు చెప్తున్నాడు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మన యొక్క భారతదేశంలో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, ఎన్నో శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే కూడా బైబిల్ కానీ ఖురాన్ కానీ ఇంకా జైనిజానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మత గ్రంథాలు కావచ్చు, లేకపోతే సిక్ వాళ్ళకు సంబంధించినటువంటి వారి యొక్క మత గ్రంథాలు కావచ్చు, మీరు ఏ గ్రంథాలను తీసుకున్నా కానీ ఎక్కడ కానీ ఇంత స్పష్టంగా ఇంత భగవంతుడు చాలా నొక్కి ఆయన అన్ని హక్కులు నాకే ఉన్నాయి అనేటువంటి దాన్ని నిరూపించి చూపించుకునేటువంటి శ్లోకంలో ఈ శ్లోకం ఒకటి. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. దీన్ని భగవద్గీతలో చతుశ్లోకి అని పిలవడం జరుగుతుంది. 10వ అధ్యాయము 8వ శ్లోకము 9వ శ్లోకము 10, 11 శ్లోకాలు, ఈ 4 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాల కింద పరిగెట్టించడం జరుగుతుంది. ఎవరైతే ఈ 4 శ్లోకాన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకుని అధ్యయనం చేసి దీన్ని కంఠపాఠం చేస్తే చాలు, ఎవరైనా కానీ భగవద్గీత మీకు తెలుసా అంటే తెలుసు అని చెప్పచ్చు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సారాంశం అంతా కూడా ఈ 4 శ్లోకాల్లో ఇవ్వడం జరిగింది. సో ఎవరు భగవంతుణ్ణి హృదయపూర్వకంగా భజించగలుగుతారు అని అంటే, ఇక్కడ చాలా స్పష్టంగా భగవంతుడు చెప్తున్నాడు, ఎవరైతే భగవంతుడే అన్ని లోకాలకు మహేశ్వరుడు, ఆధ్యాత్మిక భౌతిక జగత్తుల అన్నిటికీ కూడా అధిపతి ఆయనే అని ఎవరైతే పూర్తిగా తెలుసుకొని ఉంటారో, సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి దాని పట్ల కంప్లీట్ కన్విక్షన్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు. కంప్లీట్ కన్విక్షన్ అంటే దాంతో ఊరికే ఏదో భగవంతుడు ఆయన నారాయణుడు కృష్ణుడిని అంగీకరించేది కాదు, దాని పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాస నమ్మకం కలిగి ఉండాలి. అట్లాంటి నమ్మకం కలిగినటువంటి వాళ్ళే నా యొక్క భక్తియుక్త సేవలో నియుక్తం కలగగలుగుతారు. రెండవది, భక్తియుక్త సేవలో నియుక్తం అయిపోతే సరిపోదు, భక్తియుక్త సేవలో హృదయపూర్వకంగా నియుక్తం అవ్వాలి. సో అట్లా అంటే ఇక్కడ రెండు తెలుసుకొని ఉండాలి. భగవంతుడు దేవాది దేవుడు అని తెలుసుకోవాలి, తెలుసుకునేది మాత్రం సరిపోదు. ఆ తెలుసుకుంటే మనము ఆ నమ్మకం కలిగి ఉండాలి, భగవంతుడే కృష్ణుడే దేవాది దేవుడు అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి. ముఖ్యంగా మనం కూడా కృష్ణ చైతన్యానికి వచ్చిన తర్వాత మనం కూడా ప్రభుపాద వారి యొక్క గ్రంథాలను ప్రభుపాద వారి యొక్క పుస్తకాలను మనం సరిగా చదవలేదు అనుకోండి, మనకు ఒక క్లారిటీ రాదు. అందుకే తత్వం పరంగా మనము సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. కేవలం భగవంతుని యొక్క లీలలు మాత్రం వింటూ ఉంటే అక్కడ ఉన్నటువంటి డేంజర్ ఏమంటే, ఇప్పుడు ఇక్కడ ఏదో కథ చెప్తారు, కృష్ణ గురించి కథ చెప్తారు, ఆ కృష్ణ కథలు అంతా బాగుంది, అక్కడ బయటికి వెళ్తే ఏదో ఒక బాబానో ఇంక వేరే ఎవరిదోనో కథ చెప్తా ఉంటారు, ఆ కథలు విని అది కూడా బాగుందంటాం. అట్లా ఇంకా ఎవరో దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో మాయ మాటలు చెప్పాడు, లేకపోతే ఆయన చేతిలో ఏది ఇది ఇచ్చాడు అది ఇచ్చాడు అంటే ఎవరిని పడితే అన్ని కథలు మనం ఏం చేస్తామో, అన్ని కథలు శ్రవణం చేస్తాం, అన్ని బాగుంది అంటాం, అన్ని బాగుందంటాము, అన్ని అందరూ దేవుళ్ళే అంటాము, అందరినీ మనం అంగీకరిస్తాము. అట్లాంటి దాన్ని ఏ శాస్త్రాల్లో కూడా ఆమోదించడం జరగలేదు. అందుకని మన తత్వం పరంగా తెలుసుకొని ఉండాలి భగవంతుడి యొక్క స్థానం ఎలాంటిది, ఆయన యొక్క లక్షణాలు ఏమిటి, ఆయనకున్నటువంటి నామ రూప గుణ లీలలు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమి, మిగతా దేవతలకి భగవంతుడికి గల వ్యత్యాసం ఏమిటి, ఇవన్నీ మనము తత్వం పరంగా తెలుసుకోవాలి. ఈ యొక్క జన్మ కర్మ చమే దివ్యం ఏవం యోవేతి తత్వత, అక్కడ పదము తత్వత అనేటువంటి పదము వాడటం జరిగింది. తత్వత అంటే తత్వం పరంగా తెలుసుకొని ఉండాలి, భగవంతుడి యొక్క గొప్ప స్థానాన్ని తెలుసుకొని ఉండాలి. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యోవేతి తత్వత, త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సుఅర్జున అని చెప్తున్నాడు. తత్వం పరంగా భగవంతుని యొక్క గొప్ప స్థానాన్ని తెలుసుకోవాలి, అప్పుడు భగవంతుడు ఎట్లా దివ్యమైనటువంటి వ్యక్తి, ఆయన యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఎట్లా దివ్యమైనటువంటివి అని మనము సంపూర్ణంగా ఎరిగినప్పుడు, అవగాహన సాక్షాత్కారం పొందినప్పుడు మాత్రమే మనము ఇంకో పునర్జన్మ లేకుండా ఉండేదానికి ఒక సిద్ధాంతం, ఒక అవకాశం అన్నమాట. అయితే మనం బద్ధజీవులు ఏమేమి, మనకున్నటువంటి మొండి ఏమిటంటే, కృష్ణుడు ఇంతగా చెప్తున్నాడు నేనే ప్రభువుని అనేసి, మనకున్నటువంటి ఒక పెద్ద టెండెన్సీ ఏమిటంటే మనం ఇంకొవరిని ప్రభువుగా మనం అంగీకరించం, నేనే ప్రభువుని, నేనే అహం 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 మమేతి పుంస స్త్రియ మిథుని భావమేతం తయోర్మితో హృదయ గ్రంథి మాహు అతో గృహక్షేత్ర సుతాప్త విత్తే జనస్య మోహోయం అహం మమేతి, నేను నాది అనేటువంటి భావనలో నేను ప్రభు అవ్వాలి, నేనే అన్నిటికీ కారణం, నేనే నన్ను అందరు గౌరవించాలి, నన్ను నాకు అందరు అన్ని చేయాలి, నేను 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 అనేటువంటి భావన మనకు పూర్తిగా ఉంది. అయితే కృష్ణుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనము మనం చూడొచ్చు. ఉదాహరణకు మీరు గాన రామాయణంలో చూసినట్లయితే ఈ యొక్క దశరథ మహారాజు మందర వచ్చి కైకై చెవులో మొత్తము అన్ని రకాలైనటువంటి తప్పుడు వాక్యాలన్నింటినీ కూడా బోధిస్తుంది, దాని చేత పూర్తిగా కైకై ప్రభావం అయిపోతుంది. ప్రభావం అయిపోయి ఆమె ఏం కోరుకుంటుంది, ఈ యొక్క దశరథ మహారాజుని ఏమి కోరుకుంటుంది, శ్రీరామచంద్రువారు 14 సంవత్సరాల పాటు వనవాసం వెళ్ళాలి, అదే రకంగా నా యొక్క కుమారుడైనటువంటి భరత మహారాజు ఆయన సింహాసనాన్ని అధిష్ఠించాలి, ఆయనకు పట్టాభిషేకం జరగాలి అని నేను కోరుకుంటుంది. సో భగవంతుడు ఎట్లా, మనం ఏదైనా ఒకటి తయారు చేస్తే వెంటనే మన దానికి బంధన కలిగి ఉంటాం, బంధన కలిగి ఉంటామంటే వెంటనే అది నాది అనేటువంటి భావన వచ్చేస్తుంది. ఏదో ఒకటి మనం తయారు చేసి వేరే వాళ్ళు అనుభవిస్తే మనము వెంటనే ఒప్పుకోలేం. ఉదాహరణకు మనం ఈరోజు ఒక 100 మహాబిక్స్ బుక్ స్కోర్ చేసామనుకోండి, మన వెంటనే రిజల్ట్ పట్ల బంధన వచ్చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అదే 100 మహాబిక్ బుక్స్ వేరే డివోటీ పేర్లో చదివారనుకోండి, ఇప్పుడు భక్త శివలింగం ఈరోజు 100 మహాబిక్స్ చేశారు, రేపు ఆ 100 మహాబిక్స్ అనేటువంటిది భక్త శ్యామ్ అనేటువంటి పేరుతో చదివితే ఇమ్మీడియట్లీ మనము నిజంగా ఆ రిజల్ట్ పట్ల మనకు అటాచ్మెంట్ లేదంటే మనం డిస్టర్బ్ కాము, అప్పుడు ఇమీడియట్లీ మనం డిస్టర్బ్ అవుతామా లేదా అనేది అక్కడ తెలిసిపోతుంది. అట్లంటే మనం ఏదైనా ఒకటి తయారు చేస్తే ఒక రిజల్ట్ అనేది వస్తే వెంటనే ఆ రిజల్ట్కి అటాచ్డ్ అయిపోతాం. అయితే మీరు శ్రీరామచంద్రు వారి యొక్క చరిత్రలో చూసినట్లయితే మొత్తము ఇంకా నిశ్చయించడం జరిగింది. ఏమని నిశ్చయించడం జరిగింది, ఇంకా రేపు శ్రీరామచంద్రు వారికి పట్టాభిషేకం జరుగుతుంది అని అంతా కూడా నిర్ణయించడం జరిగింది. మొత్తము రాజ్యం అంతా ఎలా ఉందంటే మామూలుగా 60,000 సంవత్సరాల పాటు దశరథ మహారాజు మొత్తం ఈ యొక్క అయోధ్య అనేటువంటి ఈ రాజ్యానంతా పరిపాలించాడు. సో ఆయన మొత్తం రాజ్యంలో ఉన్నటువంటి జనాలందరినీ పిలిచి, ఇంకా రేపు శ్రీరామచంద్రు వారికి పలానా పలానా రోజున ఈ పట్టాభిషేకం జరగబోతుంది అని చెప్పినప్పుడు, మామూలుగా జనాలు ఏం చేయాలి, 60,000 సంవత్సరాల పాటు ఎవరైనా ఒక రాజు పరిపాలించాడంటే అట్లీస్ట్ కనీసం జనాలు మీరే ఉండండి, ఇంకా ఎందుకు మీ అబ్బాయికి ఎందుకు అప్పగించండి, మీరు ఇంకా కొన్ని రోజులు చేయండి అని కనీసము మాట వరుస కన్నా ఆ మాటలు చెప్పాలి. అయితే శ్రీరామచంద్రుడు ఎంత గొప్ప దివ్య లక్షణాలను కలిగినటువంటి వ్యక్తి అని అంటే, ఎప్పుడైతే దశరథ మహారాజు ఈ రకంగా చెప్పాడో, అనౌన్స్ చేశాడో శ్రీరామచంద్రుడు వారికి పట్టాభిషేకం జరుగుతుంది అని అనౌన్స్ చేయగానే, ఇమీడియట్లీ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి జనాలందరూ ఏమంటున్నారంటే, దశరథ మహారాజుకి నీకెట్లా వయసు అయిపోయింది, ఇంకా నువ్వేం చేస్తావు, నువ్వు అన్న పక్కకి వెళ్తే మా శ్రీరామచంద్రుడు వారు వచ్చి ఈ చక్కగా మాకు ఆయన యొక్క రాజ్యాన్ని మేమంతా కూడా ఇంతగానో ఆస్వాదిస్తామని అంత శ్రీరామచంద్రు పట్ల అంత ప్రేమాభిమానాలను కలిగి ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అయోధ్య రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు. సో ఇంకా అనౌన్స్ చేయబడింది, ఇంకా పలానా పలానా రోజు శ్రీరామచంద్రు వారికి పట్టాభిషేకం జరుగుతుంది అని టోటలీ అంతా అయిపోయినాయి. ఊరు మొత్తము వైభవపేతమైనటువంటి వాతావరణం, ఎక్కడ చూసినా కానీ మామిడి తోరణాలు, అరటి చెట్లు, ఎక్కడ చూసినా కానీ పుష్పాలంకరణ, ఎందుకంటే శ్రీరామచంద్రు వారు ఆయన రాజు అవ్వబోతున్నారనేసి అంత ఒక పెద్ద పండగ జరుగుతుందన్నమాట. సో రేపు పట్టాభిషేకం జరుగుతుందంటే ఈ రోజు రాత్రి ఈ సన్నివేశం జరుగుతుంది మందర కైకేయి మధ్య, ముందు రోజు జరుగుతుంది. ఇంకా ఆ సమయంలో ఇంకా శ్రీరామచంద్రుని వారిని వెళ్ళి పిలుచుకొని రావాలి. సో దశరథ మహారాజు వెళ్ళి శ్రీరామచంద్రు వారిని తన యొక్క మంత్రిని పంపిస్తాడు, వెళ్ళి శ్రీరామచంద్రుని తీసుకుని రమ్మనేసి. ఎప్పుడైతే కైకేయి ఈ రకంగా కోరుకుంటుందో ఆయన ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి చూస్తాడు. దశరథ మహారాజు ఎంతవరకు ప్రయత్నం చేసి చూస్తాడంటే, నీకు కావాలంటే నీ యొక్క కుమారుణ్ణి భరత మహారాజుని నేను ఖచ్చితంగా నేను ఆయనకు పట్టాభిషేకం చేయిస్తాను, దయచేసి శ్రీరామచంద్రు వారు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన అరణ్యానికి పంపించేటువంటి, వనవాసం పంపించేటువంటి ఆ నిర్ణయానికి మాత్రం దయచేసి రావుదని ఎన్నో రకాలుగా బతిమలాడతాడు. ఈవెన్ చివరికి దశరథ మహారాజు ఎంత స్థాయికి ఆయన వంగుతాడంటే, ఎంత వినయం అవుతాడంటే, కావాలంటే నీ యొక్క పాదాలను నా యొక్క శిరస్సు పైన మోపి నేను దాన్ని పూజించడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నాను, కావాలంటే నీ యొక్క కుమారుడికి నేను పట్టాభిషేకం చేస్తాను, దయచేసి రామచంద్రు వారిని మాత్రం దయచేసి మీరు 14 సంవత్సరాల అరణ్యానికి మాత్రం పంపించదని ఎంతగానో బతిమలాడతాడు. అయితే కైకేయి మాత్రం ఒప్పుకోదు. సో ఇంకా దాంతో దశరథ మహారాజు యొక్క హృదయం అంతా బాగా నొప్పితో బాధగా ఉంటుంది. అప్పుడు తన యొక్క మంత్రిని పంపిస్తాడు శ్రీరామచంద్రు వారిని తీసుకొని రమ్మని. శ్రీరామచంద్రు వారిని తీసుకొని రాగానే వెంటనే దశరథ మహారాజు రామ అని రెండు పదాలు పలుకుతాడు అంతే. ఈ పలికి ఆయన స్పృహ తప్పి పూర్తిగా కింద పడిపోతాడు. వెంటనే అర్థం కాదు రామచంద్రుడికి, ఎందుకంటే ప్రతిసారి తన యొక్క అంతఃపురానికి దశరథ మహారాజు పిలిస్తే ఒక 20 నిమిషాలు అర్ధగంట పాటు దశరథ మహారాజు ఏం చేస్తారంటే, శ్రీరామచంద్రు వారితో ఎంతో ఆనందంగా మాట్లాడతాడు, చక్కగా మాట్లాడతాడు, పలకరిస్తాడు, ఆదరిస్తాడు. అంత చేసిన తర్వాత మళ్ళీ ఏమిటంటే యథార్థమైన ఏం విషయం ఏమో అది చెప్తాడు. అయితే ఈసారి ఏమైంది, రామ అని రెండుసార్లు ఆ పదాన్ని పలికి ఆయన వెంటనే స్పృహ తప్పి కింద పడిపోయినాడు. అప్పుడు వెంటనే పక్కనున్నటువంటి కైకేయి దగ్గరికి శ్రీరామచంద్రు వారు వెళ్తున్నారు, వెళ్ళి అడుగుతున్నారు ఏం జరిగింది, ఏమైనా తప్పు జరిగిందా, లేకపోతే ఏదైనా మనస్పర్ధలు ఏమైనా జరిగాయా, లేకపోతే నా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిందా, ఎందుకు ఈ రకంగా తండ్రి గారు ఈసారి నేను వస్తే ఇట్లా ఆయన స్పృహ తప్పి ఎందుకు కింద పడిపోయినారు, దయచేసి నాకు తెలియచేయండి అంటే, అప్పుడు కైకేయి ఏం సమాధానం చెప్తుందంటే, కైకేయి చాలా టెక్నిక్ గా చెప్తుంది. ఏం చెప్తుందంటే, కైకేయి నీ యొక్క తండ్రి గారు ఆయన ఒక గొప్ప వంశ పరంపరలో ఆయన వచ్చాడు రాజు, గొప్ప రాజు. ఎంత రాజు అంటే ఇక్ష్వాకు, మాందాత, కట్వాంగ అట్లాంటి గొప్ప గొప్ప రాజ ఋషుల యొక్క వంశంలో అవతరించినటువంటి దశరథ మహారాజు. అట్లాంటి దశరథ మహారాజు నాకు ఒక వాగ్దానం చేశాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, నిన్ని వనవాసం పంపించాలి, 14 సంవత్సరాలు వనవాసం పంపించాలి, నా యొక్క కుమారుడు భరతుడు ఆయన పట్టాభిషేకం జరగాలి అని ఆయన ఒక మాట ఇచ్చిందాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోతున్నాడు, నువ్వన్నా నువ్వు ఆ యొక్క మాటను నిలబెట్టుకునేసి ఆ రకంగా నీ యొక్క తండ్రి గారి యొక్క గొప్ప రాజరికాన్ని నువ్వు కాపాడాలా అని కైకేయి ఆ రకంగా తెలియజేస్తుంది. ఈమె అడిగింది, ఇవన్నీ ఏం చెప్పడు, ఈ రకంగా ఆయన ఒక హామీ ఇచ్చాడు, ఆ హామీ ఇవ్వడం ఆయన దాన్ని చెప్పడానికి ఇట్లా ఆయన వెనకాడుతూ అందుకే బాధపడుతున్నాడంటే, అప్పుడు శ్రీరామచంద్రు వారు ఆయన యొక్క రియాక్షన్ ఎలా ఉందంటే, ఆయన అస్సలు దానికి ఏం రియాక్ట్ కావట్లేదు. ఆయన వెంటనే కైకేయికి ఏం చెప్తున్నాడంటే, దీనిక తండ్రి గారు ఇంత బాధపడి దానికి ఆయన స్పృహ తప్పిపడిపోవాల్సినటువంటి అవసరం, దీనిక నేను రాజ్యం వదిలి 14 సంవత్సరాలు బయటికి పోవడము, నాకు పట్టాభిషేకం జరగకుండా ఉండడం, దీనికోసం తండ్రి గారు ఎందుకు ఇంత బాధపడాలా అట్లంటే, రామచంద్రు వారికి అది ఒక ఈవెన్ జస్ట్ థాట్ కూడా లేదు. అట్లాంటి భగవంతుడు ఎంత వైరాగ్యాన్ని అక్కడ కలిగి ఉన్నాడు చూడండి. రేపంతా అంత పట్టాభిషేకం జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు, బట్ స్టిల్ అక్కడ భగవంతుడి పట్ల ఎట్లాంటి ఒక ఫేస్ లో ఎట్లాంటి ఒక తేడా కానీ ఏమీ రాలేదు. మళ్ళీ తర్వాత కైకేయికి రామచంద్రు వారు చెప్తున్నారు, రామచంద్రు వారు ఏం చెప్తున్నారు అంటే, ఇది తండ్రి గారు చెప్తే కాదు, మీరు చెప్పినా నేను ఈ మాట నేను శిరస వహిస్తాననేసి రామచంద్రు వారు తెలియజేస్తున్నారు. సో అట్లా అప్పుడు ఎలా ఉందంటే ఆ సన్నివేశము, ఒక పక్క దశరథ మహారాజు పూర్తిగా స్పృహ తప్పి పడిపోయినాడు, ఇక రామచంద్రు వారు దీనికెందుకు నా తండ్రి గారు ఇంత దుఃఖం చెందాల్సినటువంటి అవసరం ఏముంది అని మాట్లాడుతున్నారు. అట్లంటే ఆయనకు దుఃఖం అంటేనే అది ఏం తెలియదు. అట్లంటే భగవంతుడు కాబట్టి ఆయన దివ్యము, దివ్యం అంటే ఆయనకు సుఖ దుఃఖాలు మనలాంటి ద్వంద్వాలు అవన్నీ కూడా ఆయనకు అవన్నీ తాకవు. మనం అందరం కూడా ఈ శారీరకమైనటువంటి భావనలో ఉన్నాం కాబట్టి మనకు ఈ యొక్క ద్వంద్వాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ యొక్క వాల్మీకి రామాయణాన్ని రచిస్తూ ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, నేను శ్రీరామచంద్రు వారు దశరథ మహారాజుకి అంతఃపురం లోపలికి ప్రవేశించేటప్పుడు ఆ యొక్క సౌందర్యానన్నా నేను వర్ణించగలుగుతానేమో కానీ నేను మళ్ళా తిరిగి వచ్చేటువంటి సౌందర్యాన్ని, మళ్ళా ఆయన తిరిగి అంతఃపురం నుంచి బయటికి వచ్చేటువంటి సౌందర్యాన్ని నేను వర్ణించలేనంటున్నాడు. మామూలుగా ఏమిటి, ఏదైనా మనకి ఏదైనా ఒక గొప్ప గౌరవమో ఏదో కలుగుతుందంటే మన అది ఆ ఎక్స్పెక్టేషన్ మనకు జరగలేదనుకో, మన అనుకున్నది జరగకపోతే వెంటనే ముఖం అంతా కూడా మన ముఖం మాడిపోతుంది, చాలా దుఃఖానికి గురి అవుతాము, చాలా ఏదో ఒక వికారాలు చూపిస్తాం. అయితే వాల్మీకి అక్కడ రామాయణంలో ఏమని రాస్తున్నారంటే, నేను పోయేటువంటి అంతఃపురంలో ప్రవేశించేటప్పుడు అందాన్ని నేను వర్ణించగలుగుతాను, అయితే తిరిగి వచ్చేటప్పుడు శ్రీరామచంద్రు వారు ఇంకా ఎంతో అద్భుతంగా సౌందర్యంగా ఉన్నాడంట. అట్లంటే ఆయన ఏమి దానికి ఎలాంటి ఒక కలత చెందడమో లేకపోతే ఎలాంటి ఒక అక్కడ ఉద్రేకానికి గురి అవ్వడమో లేకపోతే కోపపడ్డడమో ఏమి ఎలాంటి సిమ్టమ్స్ అక్కడ మేనిఫెస్ట్ చేయలేదన్నమాట. సింపుల్గా ప్రతిదీ కూడా ఇదంతా కూడా భగవంతుడి యొక్క, ఆయన రామచంద్రు వారు ఏమని అనుకుంటున్నారంటే, ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఇచ్చ మేరకు జరుగుతుంది, భగవంతుడి యొక్క ఇచ్చ ఎలా అయితే అలా జరగని అనేసి ఆయన పూర్తిగా ఆ రకమైనటువంటి స్థిరమైనటువంటి మనసును కలిగి ఉన్నాడు. ఎట్లాంటి సిచ్యువేషన్ లో కూడా ఇట్లా డైలమాల పడ్డాము. సో ఇవన్నీ కూడా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు. ద్వంద్వ తితిక్ష అనేటువంటిది, ద్వంద్వ తితిక్ష అంటేమి, ఈ యొక్క ద్వంద్వాల్లో సహనాన్ని కలిగి ఉండడం. సో ఇది మనము శ్రీరామచంద్రు వారి యొక్క జీవిత చరిత్రలో చూడొచ్చు. సో ఇంతకీ ఈ రామాయణము ఇట్లా ఇంత జరగడానికి, ఇంత ఈ మందర కైకేయికి ఇంత నూరిపోయడానికి కారణం ఏమిటంటే దానికి కూడా తెలియజేస్తున్నారు. మనము ఇంతకుముందు క్లాస్లో కూడా నేను చెప్పినట్టు, ఒక భక్తుడితో మనకు ఏదో ఒక చిన్న మనస్పర్ధ ఉందనుకో, అది అప్పుడే తీర్చుకోలేదంటే అది ఎక్కడికి వస్తుంది అనేసి మన ఈ యొక్క మందర యొక్క లీల నుంచి తెలుసుకోవచ్చు. శ్రీరామచంద్రు వారు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, అప్పుడు ఈ యొక్క మందర అనేటువంటి ఆమె కైకేయికి సేవకురాలుగా, తన యొక్క కైకేయి వారి యొక్క గృహం నుంచి సేవకురాలుగా దశరథ మహారాజుకి వివాహం చేసినప్పుడు సేవకురాలుగా పంపించారు కైకేయికి. అయితే కైకేయి ఏమంటే గూని ఆమె, గూని అంటే వెనకాల ఒక పెద్ద వాసిపోయి ఉంటుంది వెనకాల. సో అయితే శ్రీరామచంద్రు వారు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఏమిటంటే, ఆయన బాణాలను వేసే ఆ అభ్యాసం చేస్తున్నటువంటి సమయంలో ఏం చేసేటువంటి వాడంటే, శ్రీరామచంద్రు వారు ఈ మట్టిని, ఈ మామూలుగా ఈ బంక మట్టి ఉంది కదా, దాన్ని రౌండ్ బాల్స్ గా చేసేసి ఏం చేసేదంటే తన బాణాలతో తీసి ఈ యొక్క గూని యొక్క వెనక భాగం అట్లంటే ఈపు వైపు ఆ యొక్క బాణాలను వదిలేది. ఆ బాణాలు వదిలినప్పుడు ఏమవుతుందంటే ఆ గూని వెనకాల ఉన్నటువంటి ఆ బాగా వాసిపోయి ఉన్నటువంటి ఆ కండ పైకెళ్ళి కిందికి వస్తుంది అన్నమాట. గూనిగా ఉన్న వాళ్ళు వంగి ఉంటారు, వెనకాల వాళ్ళకు ఒక పెద్ద వాపు ఉంటుంది, ఆ వాపు వైపు బాణాలు వేసినప్పుడు ఏమవుతుందంటే అది పైకి కిందికి వెళ్తూ ఉంటుంది. సో దాన్ని చూసి శ్రీరామచంద్రు వారు నవ్వారన్నమాట. అది ఎప్పుడు, 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మందర దాన్ని గుర్తుపెట్టుకునింది. దాన్ని గుర్తుపెట్టుకొని శ్రీరామచంద్రు వారు 24 ఏళ్ళు అప్పుడు పట్టాభిషేకం అప్పుడు ఈమె ఇంకా నూరి పోస్తుందన్నమాట. సో అందుకు అది ఎక్కడో అక్కడ ఊరికి నవ్వినందుకు ఇక్కడ అది ఒక పెద్ద రామాయణం రావడానికే పెద్ద కారణమైపోయింది. సో అందుకని సో ఇదంతా కూడా అల్టిమేట్లీ భగవంతుని యొక్క పాస్ట్ టైం, ఆ రకంగా జరగడానికి కూడా అది భగవంతుడి యొక్క లీలే. ఎందుకంటే ఆ రకంగా జరిగింది కాబట్టి భగవంతుడు ఆయన శ్రీరామచంద్రుడుగా వచ్చి రావణ వధ చేయడానికి, ఈ రామాయణం అంతా కూడా మనకి ఈ రకంగా రావడానికి, మనం చర్చించుకోవడానికి, ఇదంతా కూడా ఒక గొప్ప అవకాశం. ఈ రకంగా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి గుణాలు అనేటువంటివి మనకు అక్కడ కనబడుతుంది. భగవంతుడు అనేటువంటి వ్యక్తి మనం అనుకున్నటువంటి మన యొక్క దృష్టిలో ఏమిటంటే, మన యొక్క భగవంతుని యొక్క అవగాహన మన యొక్క దృష్టిలో ఎలా ఉందంటే, మనం భగవంతుని పూజ చేయడానికి మన ఇష్టం లేదు అనే దానికి మన సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఎవరింట్లోనే ఎవరైనా చనిపోయినారనుకోండి, చనిపోతే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చెప్తారంటే, మనం భగవంతుని పూజించడానికి ఇష్టం లేదు అనే దానికి మనం చాలా రెబెలియస్ అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎవరింట్లో అయినా చనిపోతే ఇమ్మీడియట్లీ వాళ్ళు ఏమంటారంటే, ఒక సంవత్సరం రోజులు నువ్వు గుడికి పోకూడదంట కదా, నువ్వు ఒక సంవత్సరం రోజు నువ్వు తిరుమల యాత్రకు పోకూడదంట కదా, ఇంకా సంవత్సరం రోజులు ఏ తీర్థయాత్ర వెళ్ళకూడదంట కదా. ఎందుకంటే ఇమ్మీడియట్లీ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ అదే చెప్తారు వాళ్ళు. ఎవరైనా కానీ ఒక సంవత్సరం పాటు మీరు తినకుండా ఉండొచ్చు కదా, అవన్నీ ఏం మాట్లాడతారు, అవన్నీ మాట్లాడరు. సో ఎందుకంటే ఆ టెండెన్సీ వచ్చి ఏమిటంటే, మనం భగవంతుని అంగీకరించడానికి మనకు సంసిద్ధంగా లేదు. భగవంతుని యొక్క ప్రభువుగా ఆయన ఆరాధించడం మనకి ఏదో విధంగా ఏదో ఒక కారణం పెట్టుకొని భగవంతుని ఎట్లా ఆరాధించకుండా ఉండాలి అనేటువంటిది మన యొక్క అన్ని ప్రయత్నం. ఈ జీవుడు అనాది కాలంగా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే భగవంతుడు ఆయన అపారమైనటువంటి కరుణ చేత ఆచార్యులు ఈ యొక్క ఉదాహరణ కూడా ఇస్తున్నారు. మనం ఎలా ఉన్నామంటే, మనం ఒక ఉదాహరణకు నా దగ్గర ఒక ఉంగరం ఉందనుకోండి, ఆ ఉంగరం దారిపోతే, ఉదాహరణ నా సెల్ ఫోన్ ఉంది, ఆ సెల్ ఫోన్ ఎక్కడన్నా కొంచెం సమయం నాకు అరగంట సేపు అట్లా కనపడకపోతే నాకు ఎక్కువ టెన్షన్, ఎక్కడ ఆ సెల్ ఫోన్, ఎక్కడ పెట్టాను, ఎవరి దగ్గర ఇచ్చాను, ఎవరు తీసుకున్నారు, ఎందుకంటే ఆ రకమైనటువంటి అది నాది కాబట్టి. అయితే ఆ సెల్ ఫోన్కి ఏదైనా బాధ ఉందా? ఆ సెల్ ఫోన్ అది ఎవరి చేతిలో పోతే అది పాటుగా అది ఉంది, దానికి ఎలాంటి ఒక భావన అంటూ లేదు. అట్లా మనము అనాది కాలంగా ఈ సంసారంలో మనం పడిపోయినాం కాబట్టి భగవంతుడు మన సొత్తు, మనమందరం కూడా ఆయన యొక్క సొత్తులు. మనమంతా ఏమిటంటే సెల్ ఫోన్ లాగా ఏ బాధ లేకుండా ఉన్నాం. అయితే భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఎట్లయితే ఈ ఓనర్ సెల్ ఫోన్ కి సంబంధించినటువంటి ఓనరు అది ఎక్కడ ఉంది, అది ఎక్కడ పెట్టాను, ఎక్కడ నాకు దొరుకుతుంది అని వెతుకుతూ ఆయన మళ్ళా అసల్ ఫోన్ ని తీసుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. బట్ అలాంటి ఒక భావన అంటూ ఏమీ లేదనమాట. అట్లా మనము జడ పదార్థం లాగా పూర్తిగా ఈ యొక్క భోగైశ్వర్యాల మునిగిపోయి మన ఈ జడ పదార్థం లాగా ఒక్క భావన భగవంతుని పట్ల కనీసం కొంత భావన అయితే ఏమీ లేదనమాట. సో కొంతమంది యొక్క అభిప్రాయం ఎలా ఉంటుందంటే, భగవంతుడు చాలా అనంతుడండి, భగవంతుడు అపౌరుషేయ. అపౌరుషేయ అంటే మన యొక్క ఇంద్రియాలకు అతీతుడు, అదోక్షజ మన యొక్క ఇంద్రియాలకు అతీతుడు, మన యొక్క జ్ఞానం ద్వారా మనం భగవంతుని అర్థం చేసుకోలేము. భగవంతుడు చాలా అనంతుడండి, మనం ఆయన అర్థం చేసుకోలేము. అలాంటప్పుడు మనం ఎందుకు ఊరికే అనవసరంగా మన ఆయన కోసం మనం సమయాన్ని వృధా చేయాలి? ఆయన అర్థమయ్యేటువంటి వ్యక్తి అయితే మళ్ళీ మనం ఏదో ఒక ప్రయత్నం చేయొచ్చు. ఆయన అనంతుడు, అదోక్షజుడు, అపౌరుషేయుడు అన్ని వర్ణన అతీతమైనటువంటి వ్యక్తి, మనం ఏం ఆయన అర్థం చేసుకోగలుగుతాము అని కొంతమంది అంటారు. అని వాళ్ళు వెంటనే ఏమంటారంటే, భగవంతుని అందుకనే కొన్ని ఉపనిషత్తులు ఇట్లా భగవంతుడు ఆయన అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని అంత వర్ణించిన తర్వాత భగవంతుని నువ్వు అర్థం చేసుకోలేవు అని కొన్ని వాక్యాలు ఉన్నాయి. దాన్ని కొంతమంది తీసుకొని ఏం చెప్తారంటే, అందుకనే అండి మేము చెప్పింది ఈ భగవంతుని పూజించడము, భగవన్ నామ సంకీర్తన చేయడము, ఈ ఉపన్యాసాలు ఇవన్నీ వద్దని మీకు ముందే నేను చెప్పాను, మీరే బలవంతంగా రాండి, హరే కృష్ణ మంత్ర జపం చేయండి, గుడికి రాండి, జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, పతిత్ పావన్ గౌరి తాయికి, శ్రీల ప్రభుపాదికి తాయి గౌర్ ప్రేమానందే. సో అందుకని మనము ఎవరు అందరు ఈ వాక్యం చదివినప్పుడు అందరు ఏమంటారు, అందుకే అండి నేను చెప్పాను, ముందే చెప్పాను, ఇవన్నీ కాదు, ఇవన్నీ మన వల్ల కాదు, మీరు ఉపన్యాసం అనేసి మమ్మల్ని కూర్చోబెట్టి ఈ రకంగా ఎందుకు మా తల తింటారు అనేసి అంటాడు. అదే ఉపనిషత్తులో ఇంకొక వాక్యం కూడా ఉంది, అటువంటి అనంతమైనటువంటి భగవంతుడు, అనంతమైనటువంటి వ్యక్తి ఆయన మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే, అది కేవలము తను అనుకోవాలి, భగవంతుడు అనుకోవాలి. భగవంతుడు ఒకవేళ అనుకున్నాడు అనుకోండి, ఈ జీవుడు నన్ను అర్థం చేసుకొని అనేటువంటి ఆలోచన ఈ భగవంతుడికి వచ్చిందంటే, అప్పుడు భగవంతుడి యొక్క కృప చేత ఆ జీవుడు భగవంతుని అర్థం చేసుకోగలుగుతారు. అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఏం చెప్పారంటే, మనము భగవంతుని చూడడానికన్నా మనం ఏ రకంగా మనము తయారవ్వాలనంటే, భగవంతుడి యొక్క దృష్టి, భగవంతుడి యొక్క చూపు మన మీద పడేటువంటి రీతిలో మనం ఆ రకంగా మనం రెడీ అవ్వాలి. భగవంతుడు గుర్తించేటువంటి రీతిలో మన యొక్క సేవ కానీ, మన యొక్క ప్రవర్తన కానీ, మనకున్నటువంటి ఆచార్యోపాసనం కానీ, గురుభక్తి కానీ, విశ్వాసం కానీ, ఇవన్నీ మనం పొంది ఉండాలి. సో అంతేగాని మనం ఊరికే భగవంతుడిని పొందడానికి ప్రయత్నించడానికన్నా భగవంతుడే మన వైపు చూసేటువంటి రీతిలో మన యొక్క భక్తి యొక్క సేవ అనేటువంటిది ఉండాలి. అంతేగాని మనంగా ప్రయత్నం చేసి మనం భగవంతుని దగ్గర పోవాలంటే అది చేరొచ్చు చేరకపోవచ్చు. అయితే భగవంతుడై ఒకవేళ భగవంతుడు అనుకున్నాడు అనుకోండి, ఈ భక్తుడు చాలా భక్తి, చాలా మంచి భక్తి చేస్తున్నాడు, చాలా చక్కటి అవగాహన కలిగి ఉన్నాడు, ఎంతో ఉత్సాహం ఉన్నాడు, ఎంతో సహనంగా ఉన్నాడని భగవంతుడే సంకల్పం చేస్తే ఇంకా ఖచ్చితంగా అది భగవంతుడు సంకల్పం చేస్తే ఇంకా దాంట్లో విఫలం లేదు, దాంట్లో ఇంకా ఓటమి లేదు, అందరు గెలవాల్సిందే, అవునా కదా. దీనికి సంబంధించి మీరు రామాయణంలో కూడా చూడొచ్చు. రామాయణంలో కూడా ఏమిటంటే, ఒక పక్క గుహుడు, గుహుడిని చూసినట్లయితే భగవంతుడు ఆయన అనుగ్రహించాడు. ఎక్కడికి వెళ్ళి? ఆయన యొక్క కుటీరానికి వెళ్ళి. ఇంకో పక్క భరత మహారాజు చూసినట్లయితే, భరత మహారాజు ఆయన ఎప్పుడైతే అరణ్యవాసానికి వెళ్ళిపోయినాడో అప్పుడు భరత మహారాజు వచ్చి పిలుస్తాడు. వచ్చి పిలిచి మళ్ళా మీరు తిరిగి రాజ్యానికి రండి, మళ్ళీ మీరే పరిపాలించాలి, నా వల్ల నేను అది చేయలేను అనేసి మళ్ళీ వచ్చి పాదుకలు తీసుకొని వెళ్తాడు. సో అక్కడ భగవంతుడి దగ్గరికి భరతుడు వచ్చాడు. ఇంకో పక్క శ్రీరామచంద్రుడు వారే గుహుడి దగ్గరికి వెళ్ళాడు. సో ఇక్కడ ఇక్కడ ఎందుకు భరతుడు భగవంతుడిని ఆహ్వానించినా భగవంతుడు అక్కడ రాలేదు? ఇంకో పక్క గుహ భగవంతుడు, గుహ పెరుమాను, అతను వచ్చి ఒక పాపపూరితమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అతను ఒక నీచమైనటువంటి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. అట్లంటే వేట, ఈ యొక్క అడవి మనుషులు ఉంటారు కదా, ఆ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ గుహుడు. అట్లాంటప్పుడు కూడా భగవంతుడు ఎందుకు ఆయనకు వెళ్ళి అనుగ్రహించాడంటే, భగవంతుడు అక్కడ ఆయనకు ఉన్నటువంటి భక్తి, దాంతో పాటుగా ఏమిటంటే భగవంతుడు ఆయన యొక్క భక్తి పట్ల సంపూర్ణమైనటువంటి సంతృప్తి చెందాడు కాబట్టి భగవంతుడే ఆయన అనుగ్రహించాలి అనుకున్నాడు. సో అట్లా మన యొక్క డివోషనల్ సర్వీస్ అల్టిమేట్లీ ఏమిటంటే, ప్రభుపాద కూడా చెప్తారు, భగవంతుడు ఎప్పుడైతే మన పట్ల మందహాసాన్ని కురిపిస్తాడో, మన పట్ల చిరునవ్వుని కురిపిస్తాడో, ఇక్కడ ఉన్నటువంటి డివోటీని చూసి ఈ డివోటీ చాలా అద్భుతం, భగవంతుడు చాలా ఆనందించి ఒక స్మైల్ ఇచ్చేస్తే ఇంకా అంతే మన లైఫ్ సక్సెస్ అవుతుంది. ఆ ఒక్క స్మైల్ పొందడానికి మనం ఇంత ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా మనము అది చేయలేదు. ఇంకా అంత స్థాయిలో భగవంతుడు ఎదురు చూస్తున్నటువంటి స్థాయిలో మనం భక్తి ఇంకా చేయట్లేదు. సో ఆ భక్తి చేయాలనేటువంటి దానికోసమే ప్రభుపాద వారు ఇంత పెద్ద సంస్థను స్థాపించింది. ప్రతి ఒక్కరు కూడా ఆ స్థానానికి చేరుకోవచ్చు. భగవంతునికి చాలా సన్నిహితమైనటువంటి ఒక ప్రియమైనటువంటి గుహుడు ఎట్లయితే అంత దగ్గరకు రామచంద్రు వారే వచ్చి ఎట్లయితే అనుగ్రహించారో, అట్లా ఒక గొప్ప స్థానాన్ని ఎవరైనా పొందొచ్చు. మనకు కేవలము అక్కడ కలిగి ఉండాల్సినటువంటిది ఏమిటంటే, భగవంతుని యొక్క, భగవంతుడు మన మీద అనుగ్రహించేటువంటి రూపంలో మన యొక్క భక్తి యొక్క సేవ అంత తీవ్రంగా, అంత పవిత్రంగా ఉండాలి. అప్పుడు మనకు భగవంతుని యొక్క అనుగ్రహం దొరుకుతుంది. సో దీన్ని కొంతమంది ఈ రకంగా అర్థం చేసుకుంటారు, ఇంకా భగవంతుడే అనుగ్రహిస్తే ఏముందండి, ఇంకా ఆయన ఎప్పుడైనా అనుగ్రహించని అప్పుడు నేను భక్తిలోకి వస్తాను, ఇప్పుడు ఎందుకు నేనే ఎందుకు ఊరికే ఆరాటపడేది, నేనే ఎందుకు ఊరికే జపం చేసేది, ఎందుకు నేను ఎందుకు భక్తి చేసేది, ఆయనే ఎప్పుడు అనుగ్రహించాలనుకుంటున్నాడో అప్పుడు అనుగ్రహించని అని మనం అలాంటి వెంటనే ఈ కలియుగంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే, ఏదైనా ఒకటి చెప్తే దానికి ఏదో ఒక ఉల్టా పల్టాగా ఏదో ఒక అర్థాలు అర్థం చేసుకునేది చాలా ఈజీగా చేస్తారనమాట. సో వాస్తవానికి ఒకవేళ అట్లా భగవంతుని అనుగ్రహించాలంటే నువ్వు వచ్చి భగవంతుని ముందు నిలబడాలి కదా. ఎట్లా ఒకటి భగవంతుని మందిరానికి రావడము, జపం చేయడము, లేకపోతే భగవంతుడి యొక్క అర్చామూర్తులను దర్శనం చేసుకోవడం, భగవంతుని యొక్క సేవలు నియుక్తం అవడం, అట్లా భగవంతుని ముందర నువ్వు నిలబడితేనే కదా భగవంతుడు చూసి అనుగ్రహించడానికి. నువ్వు అది కూడా రాకపోతే ఇంకేం భగవంతుడు అనుగ్రహిస్తాడు? సో అందుకని మనం చేసేటువంటి కార్యక్రమాలు మనం చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉంటే భగవంతుడి యొక్క కృపని మనం అర్థిస్తూ, మనము భగవంతుడి యొక్క పూర్తిగా శరణాగతి పొంది ఆయన మీద ఆధారపడుతూ, ముఖ్యంగా మనము ఈ యొక్క ఆచార్యోపాసనం అనేటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఎందుకు ఈ ప్రిన్సిపల్ మరలా 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 కూడా శాస్త్రాలని కూడా ఎందుకు అది తెలియజేస్తున్నాయంటే, ఈజియెస్ట్ వేలో భగవంతుడిని అట్రాక్ట్ చేయడానికి మనకు చాలా ఈజియెస్ట్ వే. మనము మనకేమి డివైన్ క్వాలిటీస్ ఏం లేవు. మనం పుట్టుకతో మనము ఏదో గొప్ప కృష్ణుడు లాగానో లేకపోతే ఇంకా మిగతా అవతారాలు ఎట్లయితే జన్మ ఇస్తారో అట్లా మనకు దివ్యమైనటువంటి లక్షణాలు లేవు. లేకపోతే మనము పుట్టినటువంటిది, లేకపోతే మనం ఒక మంచి వంశ పారంపర్యంలో పుట్టినటువంటి అట్లాంటి వంశము కాదు. లేకపోతే మనం గొప్ప గొప్ప తపస్సులు చేస్తే హిరణ్యకశిపు రావణుడు వాళ్ళు చేసినటువంటి తపస్సు లాగా మనం తపస్సు చేయలేము. లేకపోతే కర్ణుడు లాగా మన దాన స్వభావాన్ని కలిగి ఉండలేము. లేకపోతే హరిదాస్ ఠాకూర్ లాగా 300,000 నామాలు మనం జపం చేయలేము. ఇంకేమి మనము గొప్ప గొప్ప భక్తులు ఏవేవైతే సాధించారో ప్రభుపాదర్ లాగా మనం వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి ఎంతో మంది భక్తుల్ని తయారు చేయలేము. మనం చేసేటువంటిది మన ఈజీగా భగవంతుని యొక్క మెర్సీని మనం పొందేటువంటి సింపుల్ వే ఏమిటంటే, ఆల్రెడీ భగవంతుడికి ఎవరైతే సన్నిహితమై ఉన్నారో వాళ్ళ దగ్గర పోవడము. ఇది ఈ మెటీరియల్ వరల్డ్ లో కూడా సింపుల్ ప్రిన్సిపల్. ఈ మెటీరియల్ వరల్డ్ లో కూడా చూడండి, మామూలుగా మీకు ఈ వరల్డ్ లో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎవరైనా కానీ ఒక స్త్రీ పురుషుడు మధ్య ప్రేమపూర్వకమైనటువంటి ప్రేమ సంబంధాలు ఉన్నప్పుడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు, ఒక లేకపోతే ఒక అమ్మాయి అబ్బాయి అమ్మాయిని ప్రేమించినప్పుడు, ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి తమ్ముడు లేకపోతే పక్కనింటి పిల్లవాడు ఎవరో ఒకరు ఉంటాడు. ఇతను ఏం చేస్తాడు ఈ అబ్బాయి, ఆ అబ్బాయితో ఆ చిన్న పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళతో సంబంధం పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆ రకంగా ఈజీగా ఆ అమ్మాయితో యాక్సెస్ చేయొచ్చు. అవునా కదా, ఈజీగా ఇంకేం ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలన్నా ఇంట్రాక్షన్ చేయడానికి చాలా ఈజీ అనమాట. సో అట్లా అది ఈజియెస్ట్ వేలో మనము అట్లా మనం అట్రాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా స్పిరిచువల్ లైఫ్ లో ప్రిన్సిపల్ ఏమిటంటే, మనమై ఆ భగవంతుని మన ఆయన ఎదురు చూస్తున్నటువంటి స్థాయిలో మనం భక్తి చేయలేము. కనీసం మనం ఒక్క క్వాలిటీ ఏమిటంటే, ఆ శుద్ధ భక్తులకి మనము బానిసులైపోయి దాసత్వం పొంది మొత్తం ఆ శుద్ధ భక్తుల్ని సంపూర్ణంగా సంతృప్తి చేస్తే, ఆ శుద్ధ భక్తులు గాన ఒకవేళ భగవంతునికి రికమెండ్ చేయగలిగారనుకో, శుద్ధ భక్తులు ఉదాహరణకు ప్రభుపాద్ ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్లో, ఇక్కడ రామదాస్ ఉన్నాడు, రామదాస్ ఇతను చాలా మంచి పుస్తక వితరణ చేశాడు, చాలా మంచి సేవ చేశాడు, దయచేసి స్వీకరించండి అని భగవంతునికి ఒక్కసారి వాళ్ళు విన్నపం చేస్తే చాలు, ఇంకా మన జీవితం ధన్యమైపోయింది. ప్రభుపాద్ వారు ఒక ఉపన్యాసంలో కూడా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, రాధారాణి యొక్క భావం గురించి చెప్తున్నారు. రాధారాణి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఆధ్యాత్మిక ప్రపంచంకి వస్తే రాధారాణి ఏం చెప్తుందంటే, నాకన్నా మంచిగా సేవ చేసేటువంటి ఒక భక్తుడు ఈ యొక్క మన యొక్క ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రవేశించాడు, దయచేసి మీరు స్వీకరించండి అని కృష్ణుడికి రికమెండ్ చేస్తుందంట. సో మన ప్రాసెస్ ఏమంటే రికమెండేషన్ ప్రాసెస్, మన సొంత శక్తి ద్వారా చేసేటువంటిది కాదు. మన ప్రాసెస్ వచ్చి రికమెండేషన్ ప్రాసెస్, మన ఉన్నతమైనటువంటి వైష్ణవులకి గురువుకి సంతృప్తి పరచడము, ముఖ్యంగా వారి యొక్క సూచనలను తీవ్రంగా తీసుకోవడము, వాళ్ళకు మనకు చక్కగా మనము చేయడం వల్ల ఏమిటంటే, మనము ఆధ్యాత్మిక జీవితంలో మనం సాధించాల్సినటువంటి అన్ని విజయాలను మనం సాధించగలుగుతాం. ప్రభుపాద్ వారు కూడా మీరు ప్రాక్టికల్లీ చూసినట్లయితే, ప్రభుపాద్ వారు తన యొక్క గురు మహారాజ్ని మాక్సిమం ఎన్నిసార్లు కలిశారంటే 4 సార్లు అంతే. మొట్టమొదటిసారి 1922లో తన యొక్క స్నేహితుడు ఒకసారి పిలుచుకొని వెళ్ళడము, ఇంకోసారి ప్రభుపాద్ వారు రాధాకుండ దగ్గర ఒకసారి ఎప్పుడైతే డబ్బులు వస్తాయో అప్పుడు ఒకసారి, మళ్ళీ ఇంకొక 2 సందర్భాల్లోనే ప్రభుపాద్ వారు తన యొక్క గురు మహారాజ్ని కలిసింది. బట్ 4 సార్లు కలిసినా కానీ, బట్ ఆ ఇంపాక్ట్, ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ప్రభుపాద్ వారు ఎంత హార్ట్కి తీసుకొని దాన్ని పూర్తిగా కన్విన్స్ అయ్యి దాన్ని ఎట్లా నెరవేర్చాలి అని అన్ని విధాలుగా కృషి చేస్తూ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మొత్తము సక్సెస్, హిట్స్ టాపర్ అనమాట. ఎవరు కానీ ఇంకా ఈ విశ్వంలో ఎవరు కానీ ఇంకా నా భూతో నా భవిష్యత్ ఎవరు కానీ ప్రభుపాద్ చేసింది ఇంకా ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఎవరు చేయలేరు, అట్లాంటి ఒక హిట్ ప్రభుపాద్ వారు చేస్తారనమాట. సో అందుకని మన యొక్క టోటలీ ఏమిటంటే, మనం జస్ట్ అట్లాంటి గొప్ప భక్తి లేకపోయినా కానీ కనీసం గురు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తూ పోతూ ఉంటే క్రమేపీ ప్రతిదీ ఎవ్రీథింగ్ కూడా మనకు మేనిఫెస్ట్ అవుతుంది. సో అంతేగాని మనము ఏదో మనకేదో కృష్ణ ప్రేమ అనేది అట్లే గాల్లో నుంచి అట్లే వచ్చేసి మన తలపైన కూర్చునేటువంటిది కాదు. మనొచ్చి ఈ రకంగా మనం పాటించుకుంటూ పోతుంటే డిసెండింగ్ మెర్సీ వస్తుంది. ఆ డిసెండింగ్ మెర్సీ ద్వారా మనం భగవంతుని మనం అర్థం చేసుకోగలుగుతాం. అంతేగాని లేకపోతే ఇలాంటి భగవంతుని మనము మనం ఎన్నడూ కూడా మనం అర్థం చేసుకోలేం. మన వల్ల కాదు, భగవంతుడు అనంతుడు ఏమర్థం చేసుకోగలుగుతాం? మన యొక్క అల్పమైనటువంటి తెలివితేటలు, అల్పమైనటువంటి జీవులం మనము, వెంట్రిక యొక్క దాని 10,000 భాగాలు చేస్తే దాంట్లో ఒక భాగం మనము, ఆయన అనంతుడు, మనం ఏం అర్థం చేసుకోగలుగుతాం? మన యొక్క సొంత శక్తి ద్వారా మాత్రం అది పాసిబుల్ కాదు. ఓన్లీ కేవలం ఓన్లీ బై ద మెర్సీ ఆఫ్ ప్యూర్ డివోటీస్, భగవంతుని యొక్క శుద్ధ భక్తుల యొక్క కృప వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. అది మనం చాలా డీప్గా రియలైజ్ అవ్వాలి. సో అందుకని మనము ఆ ప్యూర్ డివోటీస్ని గట్టిగా పట్టుకోవాలి. భక్తి వికాస్ మహారాజ్ కూడా ఒక క్లాస్లో చెప్తున్నారు, వాళ్ళు ఎంత కన్విన్స్గా చెప్తున్నారంటే, ఐఎమ్ హోల్డింగ్ ఆన్ టు ద దోతి ఆఫ్ ప్రభుపాద్ అంటున్నారు. హిస్ బోల్డ్లీ టెల్లింగ్, ఐఎమ్ హోల్డింగ్ ఆన్ టు ద దోతి ఆఫ్ ప్రభుపాద్ అని. మన వాళ్ళని ఎవరైతే ఆల్రెడీ ప్రభుపాదను గట్టికి పట్టుకున్నారో మనం వాళ్ళని గట్టికి పట్టుకోవాలి. భక్తిచారు స్వామి మహారాజ్ ఒక వ్యాస పూజ ఆఫరింగ్లో ఆ మహారాజ్ చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే, ఆ మహారాజ్ ప్రభుపాద్ పట్ల ఎంత కన్విక్షన్ అంటే, ఆ మహారాజ్ ఆ వ్యాస పూజ ఆఫరింగ్లో చెప్తున్నారు, నేను తిరిగి వెళ్ళి ప్రభుపాదికి అంత చెప్తానంటున్నారు. నేను మళ్ళా గోలోక బృందావన్ వెళ్ళిన తర్వాత మహారాజ్ నేను గోలోక బృందావన్ వెళ్తానని 100% కన్విన్స్డ్, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుపాద్ నేను ఇవన్నీ సాధించాను, ప్రభుపాద్ నేను మీకోసం ఇవి చేశాను, ప్రభుపాద్ నేను ఇవి కోసం ఇక్కడి నుంచి రిపోర్ట్ అకౌంటింగ్, ఆ మహారాజ్ చాలా క్లియర్ వ్యాస పూజ ఆఫరింగ్ చెప్తున్నారు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి ప్రభుపాదికి అంతా కూడా నేను రిపోర్టింగ్ ఇస్తానని చెప్తున్నారు. అట్లంటే వాళ్ళు ఎంత కన్విక్షన్, ఖచ్చితంగా నేను గోలోక బృందావన్ వెళ్తాననేటువంటి 100% డ్యామ్ ష్యూర్ అది. మళ్ళీ వెళ్ళి నేను ఇది చేశాను అది చేశాను ప్రభుపాద్, నేను మీకోసం ఇది చేశాను ప్రభుపాద్, ఇది చేశాను ప్రభుపాద్, నేను ఇవన్నీ కూడా చెప్పాలనుకుంటున్నాను అనేసి ఆయన యొక్క ఆఫరింగ్ చేస్తున్నాను. ఎంత కన్విక్షన్ ఉంది, ప్రభుపాద్ ఉన్నారు, ప్రభుపాద్ ఖచ్చితంగా తీసుకుని వెళ్తారు, ఎంత అది ఒక అన్షేకబుల్ ఫెయిత్ అన్నమాట. సో అది మనకు కావాలా? సో దెన్ వెన్ దట్ ఈస్ దేర్ దెన్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. సో అంతేగాని ఇంకా వేరే ఏది కూడా లేదు. మనం జస్ట్ ఏమిటంటే వాళ్ళని గట్టిగా పట్టుకోవాలి. ఎవరైతే ఆల్రెడీ ప్రభుపాద ఇచ్చినటువంటి ప్రాసెస్ని, ప్రభుపాదని ఎవరైతే గట్టిగా పట్టుకొని చాలా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తుంటారో అటువంటి వాళ్ళని మనం ఏం చేయాలంటే చాలా గట్టిగా పట్టుకోవాలి. సో వాళ్ళని గట్టిగా పట్టుకోవడం ఒకటే మనము ఈ బంధ విముక్తి, మహత్సేవా ద్వారమాహుర్ విముక్తి. విముక్తి కలగాలంటే మహత్సేవ, శుద్ధ భక్తుల యొక్క సేవ చేయాలి. ఓకే. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, పతిత్ పావన్ గౌరవతాయికి, శ్రీమద్ భగవద్గీత యథాతథంకి, ఇస్కాన్ సంస్థాపకాచార్య కృష్ణ కృపా శ్రీమూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి, సమవేద గౌరభక్త వృందకి, నితాయి గౌర ప్రేమనందే.